గుడ్ మార్నింగ్ ప్రభునందు ప్రియులరా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదినము అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు శిష్యుడైనటువంటి యోహాను 7 సంఘములకు పత్రికలు వ్రాస్తూ, దానిలో మొదటిదైనటువంటి ఎఫెసు సంఘమునకు వ్రాసినటువంటి ఆ యొక్క సమాచారమును గురించి కొంత మనము ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమయుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. ఎఫెసు సంఘమునకు సంబంధించినటువంటి వారు ఎలా ఉన్నారు, వారిలో ఉన్నటువంటి లోటు ఏమిటి, దాన్ని ఏ విధంగా సరిచేసుకునివ్వలేను అనేటువంటి విషయాన్ని మీరు మీ సేవకుడైనటువంటి యోహానుకు తెలియజేసి ఉన్నారు. అలా చేసుకునకపోయినట్లయితే జరిగేటువంటి పర్యవసానమును సహితము మీరు తెలియజేసి ఉన్నారు. మా జీవితములలో సహితము మమ్మలను మేము పరీక్షించుకుంటూ ఎల్లప్పుడూ ప్రభువా మీ యొక్క చిత్తానుసారంగా బ్రతికేటువంటి వారినిగా మమ్మలను చేయండి. మేము ధ్యానించబోయేటువంటి యొక్క వాక్యము మా హృదయములకు ప్రయోజనకరంగా చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమే. యోహాను ప్రభు యొక్క శిష్యులలో ఒకడిగా ఉండినాడు. ఆయన చాలా వృద్ధుడైపోయిన తర్వాత పద్మసు ద్వీపమునకు ఆయన చెరగా పంపబడినాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ కూడాను దాదాపు చెరగా అక్కడికి పంపబడినటువంటి వారు చాలా కష్టపడి పనిచేస్తూ అక్కడ తమ యొక్క జీవితమును వెళ్ళబుచ్చి చనిపోవలసి వచ్చేది. ఈ శిష్యుడైనటువంటి యోహాను బహువృద్ధుడిగా అక్కడికి పంపబడినాడు. దేనికి పంపబడినాడంటే, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుటను బట్టి అక్కడకు తాను పంపబడినాడు. అంతకుముందే చాలా మంది శిష్యులైనటువంటి వారు, అపోస్తలైనటువంటి వారు, వీళ్ళంతా కూడాను ఆయా ప్రాంతములకు సేవ చేయటకు వెళ్ళి కొంతమంది క్రీస్తు నిమిత్తమై హతసాక్షులైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్న సమయములో రోమా ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఈ ఇస్రాయేలు ప్రజలు అందరూ కూడా ఉన్నారు. ఈ రోమా ప్రభుత్వం అనేటువంటిది ఆ తర్వాత క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత చాలా కాలము కొనసాగినది. మొట్టమొదటి సంఘమునకు చెందినటువంటి క్రైస్తవులంతా కూడాను ఎంతో మంది ఆ దినములలో ఎన్నో శ్రమలను అనుభవించినటువంటి వారుగా ప్రపంచములో ఎన్నో ప్రాంతములకు చెదిరిపోయినటువంటి దినములు అవి. కాగేటువంటి నూనెలో వేయబడినటువంటి వారు కొందరైతే, కొంతమందిని దివిటీలుగా నూనె పోసి వెలిగించినటువంటి సందర్భాలు ఇంకొన్ని ఉన్నాయి. ఈ విధముగా ఆ మొట్టమొదటి దినములలో సంఘములోని విశ్వాసులంతా కూడాను బహు కఠినమైనటువంటి పరీక్షలను దేవుని నిమిత్తమై సువార్త నిమిత్తమై ఎదుర్కొనవలసి వచ్చినది. నీరో చక్రవర్తి కాలంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు పేతురు హతసాక్షులైపోయినట్లుగా మనకు తెలియవస్తున్నది. ఆ తర్వాత ఇంకొంతమంది చక్రవర్తులు పరిపాలించారు. ఈ డొమిషియన్ చక్రవర్తి పరిపాలించిన ఈ సమయంలో యోహాను ఇంకా బ్రతికి ఉన్నాడు. ఈయన సువార్తను ప్రకటించుటను బట్టి ఈ యొక్క చెరకు పద్మసు ద్వీపానికి పంపబడినట్లుగా మనము చూస్తున్నాము. ఈ ద్వీపమునకు వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఆత్మ పరవశుడై దర్శనమును పొందినట్లుగా, ఆ దర్శనములో అనేకమైనటువంటి విషయములను ఆయన చూసినట్లుగా, అవన్నీ కూడా ఇక్కడ లిఖింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చాలా విషయములు అనేటువంటివి క్రీస్తు కొరకు శ్రమ పడేటువంటి సమయములలో, క్రీస్తు కొరకు మనము జీవించేటువంటి సమయములో మనలను మనము అప్పగించుకొని మన విశ్వాసమును విడిచిపెట్టకుండా ముందుకు సాగేటువంటి సమయములో దేవుడు అంత ఎక్కువగా తన ప్రత్యక్షతను మన ద్వారా కనపరచుకునగలిగిన సందర్భములుగా అవి ఉంటూ ఉంటాయి. అనేక మంది యొక్క జీవితములలో ఈ విషయమును మనం గమనించవచ్చు. మనం మన ఇంట్లోనే కూర్చొని మనము ఏమీ చేయకుండగా మన వరకే మన భక్తి ఎంత ఉందో ఏమిటో చూసుకుంటూ సామాన్యులంగా సాగిపోయేటువంటి వారిగా ఉన్నప్పటికన్నా మనలను మనము ప్రభు నిమిత్తమై అప్పగించుకొని కీడునైనను అపాయమునైనను దేవుడు మన యొక్క జీవితంలో పంపే పరీక్షలనైనా విశ్వాసంతో ఎదుర్కొంటున్నప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత అనేటువంటిది మన ద్వారా ఎక్కువగా కనపరచబడుతూ ఉంటుంది, ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. ఈ యోహాను విషయంలో అదే జరిగింది. ఈయన శిక్ష ఇచ్చి పంపబడినటువంటి వాడిగా అక్కడికి వెళ్ళాడు. అయితే దేవుడు తన యొక్క జీవితంలో అక్కడ కష్టంలో ఉన్నప్పటికీ, ఇరుకులోనూ బాధలోనూ ఉన్నప్పటికీ, వృద్ధుడిగా అక్కడకు ఆ సమయంలో శిక్షను భరిస్తూ వెళ్ళినప్పటికీ, క్రీస్తు తన యొక్క ప్రత్యక్షతలను, అనేకమైనటువంటి విషయములను తన ద్వారా ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. అదే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా అయి ఉన్నది. ఇక్కడ అనేక విషయములు రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభువు తానే శిష్యుడైనటువంటి యోహాన్తో ఈ విషయములను ప్రస్తావిస్తూ ఆయనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. మొదటి అధ్యాయమును చదవటానికి నాకు ఇక్కడ సమయం లేదు, కాబట్టి మొట్టమొదటి అధ్యాయమును మీరు చదివినట్లయితే మీకు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి విషయము తెలుస్తుంది. ఇక్కడ మనము ఈ దినమందు ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏమై ఉన్నదంటే, క్రీస్తు ప్రభువు యోహానుకు 7 సంగములను గురించి ప్రస్తావించి, ఆ 7 సంగములలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయమును గురించి తెలియజేయవలని అని చెప్పి సంబంధించినటువంటి విషయములను యోహానుకు తెలియజేసి ఉన్నాడు. దానిలో ఎఫెసు సంఘం అనేటువంటిది మొట్టమొదటిది. ఈ ఎఫెసు సంఘమునకు సంబంధించినటువంటి విషయములు ఆయన ఏమి తెలియజేశాడు, దాని నుండి మనం ఏమి నేర్చుకునగలము అనేటువంటి విషయాన్ని గురించి ఈ దినమందు మనము చూద్దాము. మనలో చాలా మందికి ఇదేంటండి, క్రీస్తు సంఘం అనేటువంటిది ఒకటే అని చెప్తారు కదా, అయితే మరి ఇక్కడ చూస్తేనేమో 7 సంఘాలు అని చెప్తున్నారు మీరు అనేటువంటి అనుమానం రావచ్చు. ఇక్కడ చెప్పబడినటువంటి సంఘాలు అనేటువంటివి స్పెసిఫిక్గా ఎక్కడ ఉన్న విశ్వాసులు అనేటువంటిది తెలియజేయటం కోసం, ఆ ఊరి పేరు ద్వారా వారిని ఆ సంఘంగా పిలవటం అనేటువంటిది జరిగింది. ఉదాహరణకి ఎఫెసులో కొంతమంది విశ్వాసులు ఉండేవాళ్ళు, స్ముర్ణలో కొంతమంది విశ్వాసులు ఉండేవాళ్ళు, లవోదికయలో కొంతమంది విశ్వాసులు ఉండేవారు. ఈ విధముగా వివిధ ప్రదేశములలో ఉన్నటువంటి విశ్వాసులు ఒకే నామమున దేవునిని మహిమపరచునట్లు, దేవునిని ఆరాధించినట్లు వారు సంఘములుగా కూడుతూ ఉండేవారు. అయితే వీరందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో ఒకే సంఘమునకు చెందినటువంటి వారు. దేవునికి ఒకే ఒక సంఘం ఉన్నది, అది మాత్రమే ఆయన యొక్క సంఘమై ఉన్నది. ఆయనకు వివాహము చేయబడబోయేటువంటి వధువుగా పిలువబడినటువంటిది ఆ ఒక్క సంఘమే. అయితే ఎక్కడి వారు అనేటువంటిది తెలియటం కోసం వారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఆ యొక్క పట్టణం పేరుతో వారిని ఆ సంఘముగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎఫెసు సంఘము అంటే ఎఫెసులో దేవుని పేరిట, దేవుని నామం పేరిట కూడుకునేటువంటి విశ్వాసులు అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మిగిలినటువంటి సంఘములకు కూడా ఇదే విధమైన అర్థము వస్తూ ఉంటుంది. ఈ దినములలో మనం చూసినట్లయితే రకరకాలైనటువంటి సంఘములు ఉన్నవి. ఒక సంఘము కాదు, వందల కొలది వేల కొలది సంఘములు ఉన్నవేమో ఇప్పటికీ నాకైతే తెలియదు. ఈ సంఘములన్నీ కూడా మొట్టమొదట ఆది సంఘములో ఒకే సంఘంగా ఉంటూ ఉండేవి. అయితే స్పెసిఫిక్గా ఎక్కడి వారు ఏమిటి అని తెలియజేయటం నిమిత్తము వారు స్ముర్నలో ఉన్న సంఘము, లేక ఎఫెసులోనున్న సంఘము, కొరింతలోనున్న సంఘము, ఈ విధముగా ప్రదేశములను బట్టి వారిని పిలుస్తూ ఉండేవారు. ఇదంతా కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఈ కేథలిక్ సంఘం అనేటువంటిది ఉద్భవించటం జరిగింది. కేథలిక్ సంఘం అనేటువంటిది ఉద్భవించటం జరిగిన తర్వాత సాతానుడు ఎప్పటి వలనే సంఘం అనేది ఎప్పుడున్నా ఎక్కడ ఉన్నా సరే వాడి యొక్క అనుచరులను వాడు సమకూర్చుకుని వ్యతిరేకంగా పనిచేయటం అనేటువంటిది ప్రారంభిస్తాడు. అదేవిధంగా కేథలిక్ సంఘంలో సహితము వాడు కొంతమందిని ఏర్పరచుకొని దేవుని వాక్యములో లేనటువంటి కొన్ని నియమ నిబంధనలను చొప్పించి సంఘమును పాడు చేసేటువంటి ప్రయత్నములో వారి నుండి కొంతమంది భక్తులైనటువంటి వారు ప్రొటెస్టెంట్లుగా విడిపోయారు. ఇక వారిలో సహితము బోధించేటువంటి అంశాన్ని బట్టి, వారు అర్థం చేసుకున్నటువంటి విషయములను బట్టి ఇలా రకరకములుగా కాలం గడిచిన కొందరు ఏం జరిగిందంటే సంఘములు విడిపోతూ తమ యొక్క స్పెసిఫిక్ నేమును మార్చుకుంటాం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ రకంగా నేడు ఉన్నటువంటి సంఘములు ఎన్నో ఉన్నాయి. పేర్లన్నీ ఎన్నో ఉన్నాయి కానీ వీరు బోధించేటువంటి అంశములు సహితము రకరకములుగా ఉంటున్నవి కానీ వీటన్నిటిలోనూ దేవుని నిజముగా ఆరాధించి ఆయన అంగీకరించినటువంటి విశ్వాసులైనటువంటి వారు అక్కడక్కడ చెదిరి ఉన్నటువంటి అన్ని సంఘములలోనూ చెదిరి ఉన్నటువంటి ఆ గుంపు చేత ఏర్పడినటువంటిది సార్వత్రిక సంఘము. దేవుడు మొట్టమొదటిగా తన వధువుగా అభివర్ణించినటువంటి ఆ సంఘము ఈ యొక్క సార్వత్రిక సంఘమై ఉన్నది. క్రీస్తు తన వధువుగా అభివర్ణించినటువంటి సంఘము ఈ యొక్క సార్వత్రిక సంఘమై ఉన్నది. సరే, ఈ దినమందు ఎఫెసు సంఘమును గురించి క్రీస్తు ప్రభువు యోహానుకు ఏ విషయములను తెలియజేశాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా ఆ సంఘమునకు సంబంధించినటువంటి కొన్ని ప్లస్ పాయింట్స్ అనేటువంటివి చెప్పబడినాయి. అవి ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియో నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. ఈ భాగమును మనం చూచినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా చెప్పబడినటువంటివి ఈ సంగమునకు సంబంధించినటువంటి క్రీస్తు ప్రభువు గమనించినటువంటి కొన్ని ప్లస్ పాయింట్స్ అనేటువంటివి చెప్పబడినాయి. అవి ఏమిటంటే, నీవు దుష్టులను సహింపలేవనియు అనేటువంటి విషయం మొట్టమొదటిగా చెప్పబడినది. దుష్టులను సహించుట అంటే అర్థం ఏంటంటే, దుష్టత్వం అనేటువంటిది నీలో జరగటం అనేటువంటిది నువ్వు సహించలేకపోతున్నావు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతున్నది. సంఘములలో దుష్టత్వమును సహించటం మాత్రమే కాదు, ఆ దుష్టత్వమును ప్రాక్టీస్ చేయటం కూడా పెద్దలైనటువంటి వారికి, యాజకులైనటువంటి వారికి పరిపాటిగా మారిపోయిన దినములు ఇవి. మనము సంఘములలోనికి వెళ్ళినప్పుడు దుష్టత్వం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి విశ్వాసులలో మాత్రమే ఈ దినములో కనబడతలేదు, కానీ కొంతమంది యాజకులైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు, ఇలాంటి వారిలో సహితము దుష్టత్వం అనేటువంటిది వారిలోనే కనపడేటువంటి దినములుగా ఈ దినములు ఉంటున్నవి. ఇక్కడ ఎఫెసు సంఘమును మనం చూచినప్పుడు దేవుడు ఈ విషయంలో వారిని తప్పు పట్టలేకపోయినాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి వారంటే, దుష్టత్వమును వారు సహించినటువంటి వారుగా లేరు. దుష్టత్వమును మనము సహించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మనము దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి వారముగా ఉండనప్పుడు మనకి ఉదాసీన వైఖరి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. మనలోనే తప్పులు ఉన్నప్పుడు ఎదుటి వారిని మనము మందలించలేని, కరెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులు ఈ దినములలో అనేక సంఘములలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. క్రింది వారిని ఏ విధంగానూ సరిచేయలేనటువంటి పరిస్థితి పై వారికి ఏర్పడుతున్నది. ఎందుకంటే వాళ్లే తప్పులు చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, వారే శకునములు చూసేటువంటి వారుగా ఉంటున్నారు. సంఘములలో దేవుని నిమిత్తమై కలెక్ట్ చేయబడినటువంటి ఆ కలెక్షన్ అంతా కూడాను వారు దోచుకు తినేసేటువంటి వారుగా ఎంతో మంది ఉంటూ ఉన్నారు. జైళ్లకు వెళ్ళేటువంటి వారుగా కొంతమంది ఉంటూ ఉన్నారు. కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యేటువంటి విధంగాను పగ కక్ష అనేటువంటిది ఈ యొక్క యాజకులలోనే చోటు చేసుకునేటువంటి పరిస్థితులలో నేటి సంఘములు దిగజారిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సంఘములకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, దుష్టులను సహింపలేవనియు. కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే, లోక సంబంధమైనటువంటి పరిస్థితులతో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడొస్తుందంటే ఆ పరిస్థితి దేవుని కట్టడలను ఉన్నతమైనవి గాను, అవి ఆచరించి తీరాలి అనేటువంటి యొక్క మనస్సు మనలో నుండి పోయినప్పుడు అప్పుడు మనం ఏమవుతామంటే లోకంతో కాంప్రమైజ్ అయిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. దుష్టులతో సహా కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. నేను ఈ మధ్య ఒక సంగమను గురించి విన్నాను. ఆ సంగమను స్థాపించినటువంటి ఆ స్థాపకుడు ఆయన బహు గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడైనటువంటి వాడు. అయితే ఆయన పెద్దవాడైపోయినాడు. ఆయన కాలం వచ్చినది, ప్రభు ఆయనను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మొదలైన ఆ సంఘంలో ఉన్నటువంటి కలతలు అనేటువంటివి, కలహములు అనేటువంటివి. అప్పటి వరకు ప్రార్థనా పరులైనటువంటి వారు, ప్రార్థనా పరులుగాను విశ్వాసులుగాను పరిగణింపబడుతున్నటువంటి వారు, ఈ ఆస్తి నాకు చెందాలంటే నాకు చెందాలి అనేటువంటి విధంగా వారిలో వారికి కలహములు అనేటువంటివి మొదలయ్యి, కొందరు వెళ్ళి ఈ రాజకీయ నాయకుల్ని పట్టుకుంటే మరికొందరు వెళ్ళి మరో పార్టీకి చెందినటువంటి మరికొంతమంది రాజకీయ నాయకుల యొక్క అండదండల కోసం చూసేటువంటి వారుగా తయారయ్యారు. ఈ రకంగా ఎలా తయారయ్యిందంటే ఆ క్రైస్తవ సంఘములు ఈ వీరి మధ్యన ఉన్నటువంటి ఈ కలహములను సరిచేసేందుకు, వీళ్ల మధ్య పోరులు తీర్చి తమ వంతు వాటాన్ని కొట్టేసేందుకు రౌడీలైనటువంటి వారు, రాజకీయ నాయకులు అయినటువంటి వారు వీరందరూ కూడా అక్కడ తయారవటం అనేటువంటిది జరిగిందని నేను విన్నాను. ప్రత్యక్షంగా కొన్ని వీడియోస్ సహా చూచాను. ఇలాంటి పరిస్థితి అనేటువంటిది సంఘములలోనికి వచ్చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడాను ఒకప్పుడు బాగా ఫ్లరిష్ అయినటువంటి సంఘములే, ప్రార్థనా పరులు అయినటువంటి వారి ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘములే. ఎంతో ప్రార్థనా పరులు ఒకప్పుడు ఆ సంఘములో ఉంటూ ఉండేవారు. ఎంతో ప్రార్థన వినపడుతూ ఉండేది, గొప్ప కార్యములు దేవుడు చేస్తూ ఉండేవాడు. అయితే మనుషుల్లో ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి మనసు ఉన్నది చూసారా, అది ఎప్పుడైనా ఎలాగైనా సరే మనలను క్రిందకి లాగివేయగలదు. మరి ముఖ్యంగా డబ్బు విషయములో, ఆస్తి విషయములో మనలను ఎంత క్రిందకైనా అవి ఈడ్చివేయగలవు. మన సంఘములు ఎలా ఉంటున్నవి? మనము సరైనటువంటి వారంగా ఉంటే గాని మన సంఘములు సరైనటువంటివిగా ఉండలేవు. కాబట్టి ఈ ఎఫెసు సంఘము వలనే మనం కూడా దేవుడు మన విషయంలో దుష్టత్వమును సహించలేనటువంటి వారుగా గమనించగలుగుతున్నాడా, లేకపోతే దుష్టులతో మమేకమైపోయినటువంటి వారముగాను వారితో కలిసిపోయి వారి యొక్క సహాయ సహకారములను మన దుష్ట స్వార్థ ప్రయోజనములకై వాడుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి వారినిగా మనను దేవుడు గమనిస్తూ ఉన్నాడా, మనలను మనము పరీక్షించుకోవలసి ఉన్నది. ఇక రెండవది, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఇక్కడ ఆ దినములలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, అపోస్తులు కాకుండానే కొంతమంది దొంగ అపోస్తులు బయలుదేరి మేము అపోస్తులము అని చెప్పుకుంటూ వారు సంఘాన్ని మోసం చేసేటువంటి దినాలుగా ఆ దినాలు ఉన్నాయి. ఆ సమయంలో ఈ దొంగ అపోస్తులు అనేటువంటి వారు వెళ్ళి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను మోసం చేస్తూ తమ యొక్క స్వార్థ ప్రయోజనములను నెరవేర్చుకుంటున్నప్పుడు, అలాంటి వారిని వీరు సరైనటువంటి అపోస్తులేనా, దేవుని చేత నియమింపబడినటువంటి వారేనా, వీరి ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది, వీరి జీవితం అసలు ఎలా ఉన్నది, వీరు చెప్పేదానికి చేసేదానికి రెండు సరిపోయినవిగా ఉంటున్నావా, లేకపోతే దేనికి అదే భిన్నమైనటువంటి దారిలో వెళ్ళేటువంటివిగా ఉంటున్నావా అనేటువంటి పరీక్షలను వీరు చేస్తూ దొంగ అపోస్తులను కనిపెట్టి వారిని సంఘము నుండి బయటకు త్రోసివేసినటువంటి వారుగా, వారిని సంఘములోనికి రానిచ్చి మరింత గలిబిలి కాకుండా సంఘములు జాగ్రత్త పడినటువంటి వారుగా వీరు ఉంటున్నారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనుషులకు కావలసి ఉంటుంది. ప్రతి ఒక్కరిని నమ్మేసేటువంటి వారిగా ఉండకుండగా నిజముగా దేవుని యొక్క వాక్యమును ఎరిగినటువంటి వారుగా ముందు మనం ఉండాలి. వాక్యం ఏమి చెప్తున్నది? వాక్యానుసారంగా వీరి యొక్క బ్రతుకు ఉంటున్నదా? వాక్యానుసారమైనటువంటి బోధగా వీరి బోధ ఉంటున్నదా? వీరి యొక్క జీవితం అనేటువంటిది అసలు ఎలా ఉంటున్నది? వీరు చెప్పేటువంటి దానికి చేసేటువంటి దానికి ఈ రెండింటి మధ్యన పోలిక అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది గమనించేటువంటి వారే ఉండాలి. అంటే ఆత్మ వివేచన అనేటువంటిది అవసరమై ఉంటుంది. ఈ ఆత్మ వివేచన అనేటువంటిది ఎప్పుడు నీకు కలుగుతుందంటే దేవుని యొక్క శక్తి నీకు సహాయం చేస్తున్నప్పుడు, నీవు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఈ యొక్క వివేచన శక్తి అనేటువంటిది నీకు కలుగుతూ ఉంటుంది. ఈ విధముగా ఉన్నటువంటి వారుగా ఈ యొక్క సంఘ సభ్యులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఈ మాటను బట్టి. కాబట్టి తప్పైనటువంటి బోధకులను, అబద్ధ బోధకులను గుర్తించి గమనించేటువంటి వారముగా మనము ఉండాలి. ఈ దినములలో సంఘములలో నేను చూస్తూ ఉన్నాను రకరకములైనటువంటి పరిస్థితులు, ఎంతో కలత చెందించేటువంటి పరిస్థితులు, దేవుని నామమును దూషణపాలు చేసేటువంటి పరిస్థితులు ఎన్నో తలెత్తుతూ ఉన్నాయి. ఏమండి, అతను నమ్మకస్తుడిలాగా కనపడ్డాడు కదా చాలా కాలం, అయితే అతని యొక్క నిజ స్వభావము ఇదండి, ఈ విధంగా బయటకు వచ్చిందండి అని చెప్తుంటే, ఏమిట్రా వీరందరినీ ఇంతకాలము గుర్తించలేకపోయారా అనేటువంటి సందేహం కలుగుతూ ఉన్నది. ఎలా ఉంటున్నాయి మన సంఘాలు? పోని ఒకరితో అయిపోతున్నదా? లేదు, ఒకరి తర్వాత మరొకరు, మరొకరి తర్వాత మరొకరు. ఇలాంటి వారితోనే సంఘములు అనేటువంటివి నిండిపోతూ ఉన్నట్లయితే కేవలము వేషధారులైనటువంటి వారు, లేకపోతే ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తికి అలవాటు పడినటువంటి వారు, వీళ్లతో సంఘాలు నిండిపోయినట్లయితే అది ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు చూసారా, ఈ అపోస్తలులు కాకుండగానే అపోస్తలులు మనం చెప్పుకునేటువంటి వారు ఆ దినాల్లో ఎలా బయలుదేరారో అదే విధముగా ఈ రోజుల్లో కూడాను విశ్వాసులు కాకుండగానే వారిలో ఏమాత్రము దైవ భయం అనేటువంటిది లేకుండగానే దైవ భయం మేము కలిగి ఉన్నాము, మేము పరిచారకులము, దేవుని సేవలో సహాయకులము అని చెప్పుకునేటువంటి వారు అనేక మంది బయలుదేరేటువంటి స్థితిలో సంఘములు అయిపోతున్నవి. వారిని గుర్తించలేనటువంటి విధంగా సంఘములు తయారవుతూ ఉన్నాయి. ఇక మూడవది ఏంటంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. సహనము కలిగి ఉండుట, సహనం అనేటువంటిది చాలా చాలా మంచి లక్షణం అండి. అది ఎవరికి ఉన్నా సరే సహనం కలిగినటువంటి వారికి మార్కులు ఎక్కువ వేయాల్సిందే తప్పనిసరిగా. చాలా మందికి సహనం అనేటువంటి గుణము ఉండదు, కొంతమందికి సహనం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా వివాహ జీవితంలో సహనం అనేటువంటిది ఎవరికి ఎక్కువగా ఉంటుందో ఆ యొక్క కుటుంబం అనేటువంటిది మిగిలినటువంటి కుటుంబములతో పోల్చినప్పుడు అది చాలా హెచ్చైన స్థితిలో ఉండగలదు. కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తల మధ్యలో ఒక్కరైనను సహనమును ఎక్కువగా కలిగినటువంటి వారైతే ఆ యొక్క కుటుంబం ఎంతో క్షేమకరమైనటువంటి కుటుంబంగా ఉండగలదు. మరొక వ్యక్తి బహుభయంకరుడైనప్పటికీ గుణవతి అయినటువంటి భార్య గనక ఉన్నట్లయితే సహనము కలిగి జ్ఞానము కలిగి కుటుంబమును ముందు పెడుతూ కుటుంబము యొక్క బాగోగులను గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి స్త్రీ ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబం ఎంతో ధన్యకరమైనటువంటి కుటుంబం అని మనం చెప్పాలి. ఇక్కడ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అని ఆ సంఘంతో చెప్తూ ఉన్నాడు. సహనం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరుల యొక్క తప్పులను మనము క్షమించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. చీటికి మాటికి తొందర పడుతూ అనవసరమైనటువంటి గొడవలు తెచ్చుకునేటువంటి వారంగా మనము ఉండము. లాంగ్ సఫరింగ్ నేచర్ అనేటువంటిది కలిగి ఉండటం వలన క్రీస్తు యొక్క పోలికలో మనము సహితము ఎదగగలిగినటువంటి వారమై ఉండగలము. క్రీస్తు మన యొక్క తప్పిదములను క్షమించినటువంటి వాడుగా, ఇంకనూ తప్పిదములు చేస్తున్నప్పుడు మనల్ని ఇంకను క్షమిస్తూ ఉన్నట్లుగా ఆ లాంగ్ సఫరింగ్ నేచర్ అనేటువంటిది, సహనం అనేటువంటిది కలిగి ఉండటం అనేటువంటిది బహు గొప్ప గుణమై ఉన్నది. కొంతమంది దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన యొక్క విశ్వాసములో అడుగు పెట్టక ముందు వారు బహుభయంకరులుగా ఉన్నప్పటికీ వారికి ఏమాత్రం సహనము లేకపోయినప్పటికీ క్రీస్తు బిడ్డలైన తర్వాత వారు సహనమును అలవరుచుకునటం అనేటువంటిది నేను కొంతమందిని గమనించాను. వారికి అంతకుముందు అంత సహనం ఎప్పుడు ఉండేది కాదు. అయితే వారు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి క్రీస్తు శిలువ యొద్దకు వచ్చి తమను తాము అప్పగించుకున్న తర్వాత దేవుడు వారికి నెమ్మదిగా ఆ సహనం అనేటువంటి గుణమును నేర్పించడం ప్రారంభించాడు. ఈ యొక్క సహనం అనేటువంటిది ఉండటం వలన వీళ్ళు ఏం చేశారంటే క్రీస్తు నామము నిమిత్తము భారమును భరించినటువంటి వారుగా ఉన్నారు. ఓర్పు ఉండటం వలన ఆయన నామము నిమిత్తము ఇరుకులనైనను ఇబ్బందులనైనను పరీక్షలనైనను మహాకఠోరమైన పరిస్థితులనైనను అనుభవించగలిగినటువంటి ఆ యొక్క సహనమును వారు క్రీస్తు నుండి పొంది ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు దానిని పొందటం మాత్రమే కాదు, పొందిన తర్వాత దానిలో కొనసాగుతూ అలియలేదు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే దానిలోనే కంటిన్యూ అవుతా ఉన్నారు. ఏదో ఒక పరీక్ష వచ్చినప్పుడు నిలబడటం అనేటువంటిది, రెండు మూడు పరీక్షల్లో నిలబడటం అనేటువంటిది జరిగితే జరగవచ్చును. కానీ అవి కంటిన్యూయల్గా అవి వస్తూనే ఉంటాయి. ఒకటి అయిపోయిందంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటి అయిపోయిందంటే ఇంకోటి వస్తుంది. ఈ పరీక్షలన్నిటిలోనూ సహనము కలిగి ముందుకు సాగుతూనే ఉన్నారు, దానిలో అలేయలేదు అని చెప్పటం అనేటువంటిది చాలా చాలా గొప్ప ఈ సంగమనకు ఉన్నటువంటి లక్షణములలో ఇది ఉన్నట్లుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అలిసిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది మనకు విశ్వాసులుగా ఎన్నడూ రాకూడదు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తూ ఉంటే నేను వింటూ ఉన్నాను. ఆయనతో ఎవరో ఆర్గ్యుమెంట్కి దిగినప్పుడు ఆయన సడన్గా ఏదో మాట అనేసాడు. ఆయన నోటి నుండి రాకూడనటువంటి ఏదో తొందరపాటులో వచ్చినటువంటి ఆ మాటను ఏదో మాట్లాడేశాడు. దాన్ని నేను చూసినప్పుడు అనుకున్నాను, ఎంతటి సహనము ఉన్నటువంటి వాడికైనా సరే ఒక్కొక్కసారి ఆ సహనమును తప్పి కాని మాట పలికేటువంటి పరిస్థితి గాని కాని పని చేసేటువంటి పరిస్థితి గాని కలిగినట్లయితే ఇక దానితో వచ్చేటువంటి ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే చెప్పారులేండి, ఆయన పలాన సందర్భంలో ఏం మాట్లాడాడండి, పలాన సందర్భంలో ఏం చేశాడండి అని అందరు కూడాను దానిని మాత్రమే వేలెత్తి చూపేటువంటి వారుగా ఉంటారు. నువ్వు అంతకుముందు ఎన్నో రెండు మూడు దశాబ్దముల పాటు ప్రభు నిమిత్తమే రోషం కలిగినటువంటి వాడుగా బ్రతికితే బ్రతికి ఉండవచ్చును. అయితే ఈ ఒక్క తప్పిదమును చూసినటువంటి వారు, ఈ ఒక్క తప్పిదము నీ ద్వారా జరిగినదని వినినటువంటి వారు అప్పటి నుండి దేవుని నామమును తేలికగా ఎంచేటువంటి వారుగా ఉంటారు. ఆ యొక్క పరిస్థితి మనం రాకుండా జాగ్రత్త పడేటువంటి వారంగా ఉండాలి. ఇది చెప్పినంత సులువు కాదు. ఎంతో మనకు సహనం అనేటువంటిది కావలసి ఉన్నది. దేవుని యొక్క కృప మీద మనం ఎంతో ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు మనలను కరుణించి ఆ కృప మనకు అనుగ్రహించవలసి ఉంటున్నది. ఈ గొప్ప లక్షణము వీరికి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ ఎఫెసు సంఘముని గురించి చెప్పబడినటువంటి మరి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వీటిని అయితే ద్వేషిస్తూ ఉన్నాను, నీవు కూడా వాటిని ద్వేషిస్తూ ఉన్నావు, ఇది నీకు మంచిది అన్నట్లుగా దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడు ద్వేషించేటువంటి విషయములు కొన్ని ఉన్నవి, ప్రేమించేటువంటి విషయములు కొన్ని ఉన్నవి. వీటిలో మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వారంగా ఉండకూడదు. దేవుడు ద్వేషించేటువంటి వాటిని మనము ద్వేషించాలి, అదేవిధంగా దేవుడు ప్రేమించేటువంటి వాటిని, దేవుడు మనం వీటినైతే చేయాలని ఆశపడుతూ ఉన్నాడో వాటిని చేసేటువంటి వారంగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, అన్యులైనటువంటి వారిని ద్వేషించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం సరైనటువంటిది కాదు, అది వాక్యానుసారమైనటువంటిది కాదు. నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఏదో మాట్లాడుతూ నాకు ఒక విషయం చెప్పారు. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, వివాహములో వాళ్ళు క్రైస్తవులకందరికీ వేరుగా పెట్టారంట భోజనాలు, ఆ తర్వాత హిందువులందరికీ వేరుగా పెట్టారంట. ఎక్కడుంది ఇది వాక్యంలో? ఆ మాట నేను విన్నప్పుడు ఏమిటి పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వాక్యాన్ని గురించి సరైనటువంటి గ్రహింపు వీళ్ళకి లేదే అని నేను అనుకున్నాను. ఆ సమయంలో క్రైస్తవుల నుండి ప్రేమ కదా వాళ్ళు చూడవలసినది అన్యులైనటువంటి వారు. వీళ్ళకి వేరుగా భోజనం పెట్టడం అనేటువంటిది అది ఎంతవరకు సబబు, సమంజసమైనటువంటిది, వాక్యానుసారమైనటువంటిది అని గ్రహింపు లేనటువంటి వారు కొందరు తయారవుతూ ఉన్నారు. కొంతమంది వాక్యమును సరైనటువంటి విధంగా అర్థం చేసుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా హద్దులు నియమించుకుని అది ఏదో బ్రహ్మాండమైనటువంటి భక్తి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మురిసిపోయేటువంటి వాళ్ళు కొందరుంటే, కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన అవగాహన లేకపోయినప్పటికీ వారు ఏదో ఇతరులు చెప్పినటువంటి దాన్ని బట్టి ముందుకు వెళ్ళేటువంటి వారుగా కొంతమంది ఉంటూ ఉన్నారు. ఈ విధముగా వాక్యాన్ని సరిగ్గా మనం చదివి గ్రహించినప్పుడు ఇటువంటి వాటిని మనం అధిగమించగలిగినటువంటి శక్తి మనకి ఉంటుంది, గ్రహింపు మనకి ఉంటుంది. నికొలాయితుల క్రియలు, నికొలాయితుల క్రియలు అంటే ఇక్కడ మనము బ్రాడ్గా దీని గురించి చెప్పుకోవాలంటే కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి, లోకముతో మనము కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి, లోకముతో మమేకమైపోవటం అంటారే ఆ విధమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి మనకు ఎన్నడూ వచ్చేటువంటిదిగా ఉండకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో క్రైస్తవుల సహితము విశ్వాసుల సహితము పరిస్థితిని బట్టి ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారని ముందు అనుకోరు, కానీ చేసేటువంటి వారిగా ఆ సమయంలో ఉండేటువంటి వారుగా ఉండొచ్చు. పేతురు ఇలాగే అనుకున్నాడు, క్రీస్తు ప్రభువుని ఎరగనని నేను చెప్తానా అని అనుకున్నాడు. తనను గురించి తన యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇతరులందరూ కూడాను ఎరగనని చెప్పినప్పటికీ తాను మాత్రము ఆ విధంగా చెప్పను అనేటువంటి కాన్ఫిడెన్స్ తనను గురించి తానికి ఉండినది. అయితే సమయం వచ్చినది, ఆ సమయంలో తన మీద తనకున్నటువంటి అభిప్రాయము ఎలాంటిది ఉన్నదో ఆ కాన్ఫిడెన్స్ చొప్పున తను ప్రవర్తించలేకపోయినాడు. ఇదే విధముగా మనము అనుకోము, ముందు అనుకోము, కానీ సందర్భములు ఎదురైనప్పుడు లోకముతో కాంప్రమైజ్ అయిపోయి డబ్బు కోసము స్వలాభం కోసము లేకపోతే ఆ సమయంలో మనకు మెరుస్తూ కనపడేటువంటి ఈ యొక్క మెరుగుల కోసము మరొక దానికోసము మనము లోకముతో కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇది దేవుడు ద్వేషించేటువంటిదిగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది ఈ సంఘమునకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ అనేటువంటివి ఏమున్నవి అనేటువంటివి యోహానుకు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు రాయమని. ఇక నెక్స్ట్ డ్రాబ్యాక్ అనేటువంటిది ఏమున్నది, వీళ్ళలో ఉన్నటువంటి పొరపాటు ఏంటి, వీళ్ళలో ఉన్నటువంటి లోపం ఏమిటి అనేటువంటి దాని గురించి యోహానుకు క్రీస్తు ప్రభు చెప్పటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పైన చెప్పినటువంటివన్నీ కూడా ప్లస్ పాయింట్సే. అలియలేదని చెప్పాడు, నికొలాయితులతో ఏకం కాలేదని చెప్పాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మొదట ఉండినటువంటి ప్రేమ నీకు లేదు, అంటే ఇప్పుడు కూడా ఉంది, నీకు ప్రేమ అనేటువంటిది ఉన్నది, కానీ ఈ ప్రేమకు ఆ ప్రేమకు తేడా వ్యత్యాసం అనేటువంటిది ఉన్నది, అది నేను గమనించాను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ విషయమును మనం గమనించుకున్నట్లయితే, మన జీవితంలోనే మనం పరీక్షించుకున్నట్లయితే, మనకున్నటువంటి ఇప్పటి ప్రేమ దేవుని మీద, మొదట దేవుని యొద్దకు మనము కొత్తలో వచ్చినప్పుడు ఆయనను ప్రేమించినటువంటి విధానం అనేటువంటిది రెండింటిని పక్క పక్కన పెట్టి చూసినప్పుడు, ఈ రెండింటిని మనము గమనించినట్లయితే, మన ప్రేమ ఈ దినమందు ఆ మొదటి ప్రేమతో సమానముగా ఉన్నదా లేక దానికన్నా తక్కువగా కనబడుతున్నదా అనేటువంటిది మనము పరిశీలించుకోవలసి ఉన్నది. అనేక మంది జీవితంలో ఇది ఎలా ఉంటుందంటే తక్కువగానే కనపడుతూ ఉంటుంది. ప్రేమ అనేటువంటిది ఈ లోకంలో మారిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కొన్ని విషయములను మనము బహుగా ప్రేమిస్తాము, అయితే కాలం గడిచిన తర్వాత ఏ కారణము చేతనైనా కానీ దానిని బహుగా ద్వేషించేటువంటి పరిస్థితిలోనికి సహితము మనము వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటుంటాం. లేకపోతే మొదట ఉన్నటువంటి ప్రేమ లేనటువంటి స్థితిలో ఈ దినమందు మనము దాన్ని ప్రేమించేటువంటి వారంగా ఉంటుంటాము. చాలా పెళ్ళిళ్ళకి మనం అటెండ్ అయ్యి ఉంటాం. అక్కడ నూతన వధూవరులు అనేటువంటి వారిని తీసుకుని వస్తారు, పెళ్లి చేస్తారు, వాళ్ళకి చాలా సూచనలు సలహాలు అనేవనేవి చెప్తారు, అందరు తింటారు, సంతోషిస్తారు, వెళ్ళిపోతారు. మొదటి దినమందు సంతోషంగా కనపడతారు భార్య భర్తలు ఇద్దరు కూడాను. వారు కలిసి జీవించబోయేటువంటి ఆ యొక్క జీవితంలో తొలి అడుగులు వేస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉంటారు. అయితే అదే విధమైనటువంటి సంతోషమును వారి మధ్యన ఉన్నటువంటి ఆ దినమందు ఉన్నటువంటి ఆ సఖ్యతను, ఆ దినమందు ఒకరినొకరు సహించేటువంటి ఓర్చుకునేటువంటి ప్రేమించేటువంటి ఆ తీరును 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మనం చూసినట్లయితే ఆ తీరు భిన్నంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకని అంటే ప్రేమ అనేటువంటిది మారిపోయేటువంటి లక్షణము కలిగినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇదే విధముగా మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు కూడా మన విశ్వాసమును మర్చిపోయేటువంటి వారముగా ఉంటూ ఉంటాము. దేవుడు మనకు చేసినటువంటి కార్యములను మర్చిపోయేటువంటి వారముగాను, వాటిని గురించి అసలు ఏమాత్రము లక్ష్యములైనటువంటి పరిస్థితిలో ఈ దినమందు మనము ఉన్నటువంటి వారంగా చాలాసార్లు కనపడుతూ ఉంటాము. క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, 10 మంది శుద్ధులైరి కారా, వీరిలో కృతజ్ఞత తెలియజేయటానికి ఒక్కడన్యుడు మాత్రమే వచ్చాడా అని చెప్పి అన్నాడు. అదేవిధంగా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను మనము అనేక సార్లు మర్చిపోయేటువంటి వారంగా ఉంటాము. ఆయనను మొదటి ప్రేమించిన విధంగా ఇప్పుడు మనం ప్రేమించేటువంటి వారంగా ఉన్నాము. ఈ ఎఫెసు సంఘమును గురించి అనేకమైనటువంటి మంచి విషయాలు చెప్పాడు. నీవు అలసిపోలేదని చెప్పాడు, పర్సివియరెన్స్ అనేటువంటిది నీలో ఉన్నదని చెప్పాడు, కొనసాగేటువంటి స్థితి నీలో ఉన్నదని చెప్పాడు. అనేకమైనటువంటి మంచి విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా ప్రేమ లేదని చెప్పట్లేదు, మొదట ఉండిన ప్రేమ నీకు లేదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకు మొదట ఉండినటువంటి ఆ ప్రేమతో మనం కొనసాగటం అనేటువంటిది దీనిని బట్టి చూచినప్పుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేటువంటిది మనము అర్థము చేసుకునవలసి ఉన్నది, గ్రహించుకునవలసి ఉన్నది. మొదట్లో మనము మారు మనసు పొందినటువంటి దేవుని సమీపించినటువంటి ఆ యొక్క కొత్త జన్మలలో ఎంతో సమయము మనం ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. దేవునిని గురించి ఇతరులతో చెప్పాలనేటువంటి ఆ యొక్క ఆశ హృదయంలో నుండి అది ఉబికి వస్తూ ఉంటుంది. చెప్పేటువంటి వారంగా సహితము ఉంటూ ఉంటాము. వాక్యమును ధ్యానించేటువంటి విషయంలో సహితము ఎంతో సమయమును మనము వెచ్చించేటువంటి వారంగా ఉంటాము. దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క కార్యములకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉంటాము. అయితే కాలం గడుస్తూ ఉన్న కొలది వీటిలో మనము అలసిపోయినటువంటి వారంగాను, మారిపోయినటువంటి వారంగాను, భిన్నమైన స్వభావము కలిగినటువంటి వారంగాను ఆ తర్వాత మనము దేవుని కార్యములను గురించి, దేవుని మీద ఉన్నటువంటి మన ప్రేమ విషయములోనూ మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది సరైనటువంటిది కాదని మనము తెలుసుకునవలసి ఉన్నది. సరే, ఈ రెండు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమి చేయాలి వారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహానుతో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నారంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మొట్టమొదట నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకము చేసుకో, తర్వాత మారు మనసు పొందు, తర్వాత ఆ మొదటి క్రియలను చేయము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, గో బ్యాక్, ఫైండ్ ది రీజన్ ఫస్ట్ అని చెప్తున్నాడు. చాలామంది ఎలా ఉంటారంటే, ఎప్పుడో నండి 1960లో నండి నేను మారు మనసు పొందానండి, లేకపోతే 80లో నండి నేను మారు మనసు పొందానండి అని చెప్తూ ఉంటారు. కానీ అప్పటి ప్రేమ ఇప్పుడు నీలో నిలిచి ఉన్నదా దేవుని పట్ల అనేటువంటిది మనము చాలాసార్లు గమనించుకునేటువంటి వారంగా ఉండము. మనకున్నటువంటి ఈ యొక్క అలవాటు భక్తిని ఎన్ని సంవత్సరముల నుండి మనము ఆచరిస్తూ ఉన్నాము అనేటువంటి దాన్ని లెక్కలో తీసుకొని మనము సీనియర్స్మో జూనియర్స్మో అనేటువంటి దాన్ని గురించి మనం గొప్పగా చెప్పుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అంతే తప్ప మనము మొదటి ప్రేమను కలిగి ఉన్నామా లేదా అనేటువంటి దాన్ని కొలతగా తీసుకునేటువంటి వారంగా అనేక మార్లు ఉండము. ఇప్పుడు ఉన్నటువంటి మనకు దేవుని పట్ల మొదట ఉండినటువంటి ప్రేమలైనటువంటి యొక్క పరిస్థితిని సరి చేసుకోవాలంటే ఇక్కడ దేవుడు చెప్తున్న సొల్యూషన్ ఏంటంటే, మొదటిగా వెనుకకు వెళ్ళు. నువ్వు వెనుకకు వెళ్ళి ఏం జరిగింది అనేటువంటి దాని గురించి ఆలోచించు ఫస్ట్. ఎక్కడ నువ్వు తప్పిపోయావు, ఏ విషయంలో తప్పిపోయావు, ఎలా తప్పిపోయావు, ఎందువలన తప్పిపోయావు, ఇవన్నిటిని గురించి మనము వెనుకకు వెళ్ళి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా చేయాలని అంటే ఏదో ఇంట్లో ఒక మూల కూర్చొని సోఫాలో మనం ఏదో ప్రార్థన చేస్తున్నాము అని అనుకుంటే సరిపోదది. దేవుని యొక్క సన్నిధిలోనికి ఒంటరిగా వెళ్ళి నీవు ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క హృదయమును కృంభరించుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీకు దాన్ని గ్రహింపు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఈ విధంగా దినదినము మనం చేసేటువంటి వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా అప్పుడప్పుడు మరింత శోధించుకునేటువంటి వారంగా, పరిశోధించుకునేటువంటి వారంగా మనల్ని మనము, మన పరిస్థితి ఎలా ఉన్నది, స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటిది రెగ్యులర్గా జరుపుకొని దాన్ని సరి చేసుకునేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కొంత క్రమం అనేటువంటిది మనకు ఉంటూ ఉంటుంది. అంతేగాని ఎప్పుడో మొట్టమొదటి సమీపించిన ఆ దినము నుండి ఇప్పటి వరకు ఎంత సమయం జరిగింది, లేకపోతే మనకి గతంలో ఉన్నటువంటి అనుభవములేమిటి, ఇలాంటి మీద నీవు ఆధారపడేటువంటి వాడివైనట్లయితే నీవు గర్విష్ఠుడు అయిపోతావు. అదే సమయంలో దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయేటువంటి వాడుగా సైతం నువ్వు ఉంటూ ఉంటావు. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే, మొట్టమొదటి వెనుకకు తిరుగు, వెనుకకు తిరిగి ఏమి జరిగింది అనేటువంటిది నువ్వు కూలంకషంగా ఆలోచించు, పరిశీలించు. నీకు ఆ రీజన్ అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఎలా పడిపోయావు అనేటువంటిది. దానిని నీవు సరిచేయ మొట్టమొదటిగా. సరిచేస్తే అప్పుడు మిగిలినవన్నీ కూడాను సరవుతాయి అని చెప్తున్నాడు. చాలా మందికి ఈ యొక్క వెనుకకు తిరిగి ఎక్కడ పడిపోయాము, ఎలా పడిపోయాము, ఇలా పరిశోధించుకునేటువంటి ఈ మనసు అనేటువంటిది ఉండదు. ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఏదో చేస్తాము, గర్వం అనేటువంటిది వస్తుంది. మనుషులను మనం పెద్దోళ్ళగా ఎంచుతూ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి అయ్యగారు అమ్మగారు అని మనకు నమస్కారాలు పెట్టేటప్పుడు, లేకపోతే అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని ఇతరులు మనల్ని కోరుతున్నప్పుడు, అబ్బా నేను ఎంత పెద్దోడిని అయిపోయాను, నేను ఎటువంటి దైవ సేవకుడిని అయిపోయాను, లేకపోతే నేను ఏ విధమైన పెద్ద విశ్వాసినిగా మారిపోయాను అనేటువంటి యొక్క తలంపులతో మనము మనలను మనము మోసగించుకునేటువంటి వారంగా తయారవుతామే గాని మనలను మనం పరిశోధించుకునేటువంటి ఆ యొక్క నేచర్ మనం కోల్పోయేటువంటి వారంగా ఉంటాము. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, వెనుకకు వెళ్ళి మొట్టమొదటిగా క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఏమై ఉన్నది దానిని నువ్వు చూడు, దానిని సరిచేయి, మారు మనసు పొందు అనేటువంటి మాటని ఇక్కడ వాడాడు. మారు మనసు పొందటం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని నువ్వు సరిచేసుకో. సరిచేసుకోరు విశ్వాసులైనటువంటి వాళ్ళు. మీరు గమనించినట్లయితే చాలాసార్లు వాళ్ళు తప్పులు చేసినప్పటికీ వారు బ్రష్ అసైడ్ అండ్ గో అన్న టైప్లో దాని గురించి ఇంకేం ప్రస్తావన చేయరు. దాని గురించి చిన్నవాళ్ళు అభ్యంతరపడుతున్నారు, ఇదంతా గమనించారని తెలిసినప్పటికీ వాళ్ళు తగ్గించుకొని నన్ను క్షమించండి అని చెప్పేటువంటి యొక్క మాట వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటిదిగా ఉండదు. ఇది ఏం తెలియజేస్తుందంటే, మనిషికి ఉన్నటువంటి ఆ గర్వమును, వారు ఎంత నీతిమంతులని వారు అనుకుంటున్నారో వారి యొక్క స్వనీతిని తెలియజేసేటువంటిదిగా అది ఉంటూ ఉన్నది. ఇది సరైనటువంటి విషయము కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా నువ్వు చేయవలసి ఉన్నది, ఆ విధంగా నువ్వు చేస్తేనే అప్పుడు నేను నీ యొద్దకు వస్తాను, అప్పుడు నేను నీకేమైతే ఆశీర్వాదమును ఇవ్వవలసి ఉన్నదో ఆ ఆశీర్వాదమును ఇస్తాను, నా కనికరమును చూపుతాను. లేకపోయినట్లయితే నువ్వు అట్లా చేసి నువ్వు తిరిగి మారు మనసు పొందనట్లయితే, నా సొంత ఆలోచన చొప్పున నేను చేసుకుంటానండి, నాకున్నటువంటి సీనియారిటీ చొప్పున నేను ప్రవర్తిస్తానండి అని నీ పద్ధతులలో నువ్వు చేసుకోవాలని చూస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వాడుగా ఉండడు. చేస్తే చేసుకోవచ్చు, నువ్వు బిగదీసుకొని కూర్చుంటానని అంటే నేనెవరు వద్దని చెప్పేటువంటి వారు ఎవరూ లేరు. దేవుడు కూడా దాన్ని నీవు ఎలా చేయాలని అనుకుంటున్నావో అలా చేయటానికి నీకు నువ్వు స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే దేవుని ఎదుట పనిచేసేటువంటిదిగా అది ఉండదు. నువ్వు బిగదీసుకొని కూర్చొని నేను గర్విష్ఠునిగా ఇలాగే ఉంటానండి, నేనేం మార్పు చెందనండి, నేనేం తగ్గించుకోనండి, నాకున్నటువంటి స్థితిలో నేను కొనసాగుతానండి, నాకేం చేయాలో తెలుసండి, ఇంతకాలం నుండి నేను విశ్వాసిగా ఉన్నానండి, నన్ను ఎవరు ఒక్క మాట కూడా ఇంతవరకు అనలేదండి, ఇలాంటి అన్ని పట్టుకొని నిన్ను నువ్వు మోసపుచ్చుకున్నట్లయితే నువ్వు మోసపుచ్చుకునవచ్చును. దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా అనేటువంటిది ఫైనల్ గా మన ఫేట్ అనేటువంటి దాన్ని అది నిర్ణయించనై ఉన్నది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘాన్ని గురించి మంచి విషయాలు అనేకమైనవి చెప్పబడినాయి. అయితే సమయంలో ఆ సంఘమునకు ఉన్నటువంటి లోటు సహితము చెప్పబడినది. ఆ లోటును మనం చూచినప్పుడు అదంత పెద్ద లోటేమి కాదండి, వాళ్ళకి మరీ ప్రేమలైనటువంటి వారుగా ఏమి లేరు కదండి. అయితే ఏదో మొట్టమొదటి ప్రేమ అనేటువంటిది ఆ తర్వాత అంతగా లేకపోవటం అనేటువంటిది అందరిలోనూ సాగేటువంటిదేనండి. ఇలా ఎవరికి వారు సముదాయించుకుంటూ మనలను మనము దేవుని నుండి దేవుని యొక్క స్టాండర్డ్స్ నుండి దూరం చేసుకున్నట్లయితే నష్టపోయేటువంటి వారము మనమే. దేవుడు ఏమి చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ పడిపోయో అది నువ్వు గమనించుకో, దాన్ని సరిచేసుకో, మారు మనసు పొందు, లేకపోయినట్లయితే నీకు జరగబోయేటువంటిది ఇది అని కాషన్ ఇస్తూ ఉన్నాడు, వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. దీనిని మనం లక్ష్య పెట్టినటువంటి వారంగా ఉన్నట్లయితే అప్పుడు మనము నిలిచేటువంటి వారంగా ఉండగలము, దేవుడు యాక్సెప్ట్ చేసేటువంటి వారంగా ఉండగలము. లేకపోయినట్లయితే ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను దీపస్తంభాన్ని తీసివేస్తానని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘంతో చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు ఇండివిజువల్గా ఆ తర్వాత కుటుంబ పరంగా లేకపోతే మన సంఘములలో అందరికీ ఉపయోగపడేటువంటి విషయాలుగా ఇవి ఉంటున్నవి, అందరికీ వర్తించేవిగా ఇవి ఉంటున్నవి. ఇక్కడ ఏదో ఎఫ్ఎస్ఓ సంఘానికి ఆ కాలంలో చెప్పారండి, ఈ కాలంలో మనతో చెప్పిన ఏం కాదు కదా అని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళు తప్పైన అభిప్రాయంలో ఉన్నారు. దేవుని వాక్యంలో ఏది ఎక్కడ ఏ విషయంలో వ్రాయబడినప్పటికీ దాని సందర్భానుసారంగా మనం తీసుకునవలసి ఉన్నది. అయితే అదే సమయంలో దాని నుండి మనము మేలు పొందగలిగినటువంటి అన్ని ఆత్మీయ విషయములను మనకు అన్వయించుకునేటువంటి వారంగా మనం ఎప్పుడూ ఉండాలి, అది మనం ఎప్పుడు చేసేటువంటి వారంగా కొనసాగాలి. కాబట్టి ఈ దినమందు మనం విన్నటువంటి యొక్క వాక్యమును మనం ధ్యానించుకొని మనము ఎక్కడ ఉన్నాము, మన యొక్క అండర్స్టాండింగ్ మీద, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద, దేవుని దగ్గరకు మనం వచ్చినటువంటి ఆ మొదటి దినము నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కాలం మీద మనం రిలై అవుతున్నామా, మనం సీనియర్స్ అని లేకపోతే మనం ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అని వాక్యం బాగా తెలిసిన వాళ్ళమని గర్విష్ఠులమై మన ఇష్టానుసారం చొప్పున మనము వెళ్ళేటువంటి వారంగాను, ఆచార సంబంధమైనటువంటి భక్తి చేత మనము అలాగే ముందుకు ఏదో వెళుతున్నటువంటి వారంగా ఉండి మనలను మనము మోసగించుకుంటూ భ్రమపరిచేటువంటి ఆత్మ చోటి సాగేటువంటి వారంగా ఉంటున్నామా అనేటువంటిది మనము పరీక్షించుకొని మన తప్పెక్కడున్నదో అది తెలుసుకుని దేవుడు కోరిన విధముగా మనలను మనము తగ్గించుకునవలసి ఉన్నది. మనలను మనము ఏదో సముదాయించుకునేందుకు, మన గర్వం ఇంకనూ మనము అట్టి పెట్టుకునేందుకు, ఏదో మనం చెప్పేటువంటి మాటలు కాకుండా దేవుడు ఏ విధంగా నిన్ను నీవు ఈ విధంగా తగ్గించుకునవలసి ఉన్నది అని ఎక్కడైతే చెప్తున్నాడో, ఏమైతే చెప్తున్నాడో ఆ విధంగా మనలను మనం తగ్గించుకుని ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు మనల్ని తిరిగి యాక్సెప్ట్ చేసి మన దీపస్తంభమును నిలిపేటువంటి వాడుగా ఉండగలడు. ఆ విధంగా ఉండున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడమైన తండ్రి, ఈ దినమందు ఎఫెసు సంఘమునకు వ్రాయమని నీవు నీ శిష్యుడైనటువంటి యోహానుకు తెలియజేసిన విషయములను మేము ధ్యానించి ఉన్నాము. మీరేమైతే చెప్పి ఉన్నారో ఆ విషయములను మా యొక్క వ్యక్తిగత జీవితములకు, కుటుంబములకు, సంఘమునకు, సమాజమునకు అన్వయించుకొని మేమును వెనుకకు తిరిగి చూచుకొని ఎక్కడైతే మేము నీ యొక్క సన్నిధి నుండి దూరమైనామో దానిని మీరు ఏ విధంగానైతే సరిచేసుకునవలనని చెప్తూ ఉన్నారో ఆ విధంగా సరిచేసుకునగలుగునట్లుగా మా హృదయాంతరంగంలో మేలుకొలుపును మీరు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.